మన రక్షకుడైన యేసు ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ దినం కూడా సజీవంగా ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృపనాయన. మంచి ఏది మాలో నివసింపదని పౌలు చెప్పాడు ప్రభు. అంతర్జాతీయ సువార్తికుడే ఆ మాట చెప్తే నేనేం చెప్పగలన్నాయన. ప్రభువా, మమ్మల్ని బ్రతికించావు, నీకు స్తోత్రం. ప్రభువా, మా పాపదోషములో మేము చనిపోవటం నీకు ఇష్టం లేక మీ ప్రియకుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించావు. ఆయన రక్తం ఎక్కడ ఎవరి జీవితంలో వ్యర్థం కావడానికి వీల్లేదు నాయన. ప్రతి మోకాలు మీ నామంలో వంగాలని మీరు సెలవిచ్చినారు. ప్రభువా, ఆ ప్రవచనం నెరవేర్చబట్టుకు మాకు సహాయం చేయండి. మా దేశంలో 102 కోట్ల మంది ప్రజలు ఉన్నారు నాయన. ఇంకా క్రీస్తుని ఎరగిన వారు, మీ ప్రేమ రుచి చూడినటువంటి వారు కోట్లాది మంది మిగిలిపోయినారు ప్రభువా. దేవా, వారందరకు యేసు ప్రేమ తెలియపరచుటకు మాకు సహాయం చేయండి. దేవదూతలకు అప్పగించబడిన భాగ్యాన్ని ఇచ్చేవు నాయన. సద్వినియోగం చేసుకున్నట్టుకు సహాయం చేయి. కుడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మా అంతరంగ హృదయాలు ఈ రాత్రి విప్పమని ప్రార్థిస్తున్నాను నాయన. మేము వచ్చేటప్పుడు ఎలాగొచ్చామో పోయేటప్పుడు ఆ స్థితిలో వెళ్ళనీయదు ప్రభువా. సాక్షులంగా, సువార్థికులంగా, ఆత్మల కొరకైన భారం కలిగినటువంటి వారంగా ప్రభువు చేయండి. ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి నడిపింపు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం ఆలంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి అంధకార శక్తుల క్రియలను ఏసునామంలో బంధించాజ్ఞాపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో లూకా సువార్త 15:11 దగ్గర నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీలో అనేకులు దేవుని జీవగ్రంథం తెచ్చినట్లేరు, నేనే చదువుతాను. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. ఈ రాత్రి ప్రభువు లేకుండా ఈ లోకంలో జీవిస్తే, అంటే పాపములోనే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి జీవితం ఈ లోకంలో ఎలాగుంటుందో దేవుని వాక్య వెలుగులో ధ్యానం చేద్దాం. ప్రభువుని కలిగి ఉండడానికి భారతీయుల్లో అనేకులు ఈ దినాల్లో సిద్ధంగా లేరు. పాపం చేయడానికైతే చాలా వేగవంతంగా పాపం ప్రజల్లో విస్తరిస్తుంది. కానీ మరి రక్షణ శాతం చూసినప్పుడు, యేసును కలిగి ఉన్నవారి శాతం చూసినప్పుడు అంత తీవ్రమైనటువంటి విధానంలో మనకు కనబడదు. అయితే రక్షణ నిర్లక్ష్యం చేస్తే, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, పాపములోనే మనం కొనసాగితే ఈ లోకంలో మన జీవితం ఎలాగుంటుంది, దాని విషయమే ఈ రాత్రి మీతో పంచుకోవాలని దేవుని ఆత్మ నడిపింపుతో నేను ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. అయితే దీని ముందు ఒక మాట చెప్తాను మీకు. దేవుడు ఈ రాత్రి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. భూమి ఆకాశమైన గతిస్తుందేమో కానీ నా మాటలు గతించమని చెప్పాడు ఆయన. అంటే ఆయన మాట అయిన ఆయన వాక్య పునాది మీద ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాలు కట్టుకుంటామో ఎప్పటికీ మనం పడిపోం. కళల ద్వారా ఆయన మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, ప్రార్థన ద్వారా, దేవోక్తి ద్వారా, తలంపు ద్వారా, ప్రవచనం ద్వారా అనేక రీతులుగా ప్రభు తన ప్రజలతో మాట్లాడారు. అయితే అన్నిటికంటే శ్రేష్టమైంది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుట. ఈ రాత్రి మనతో ఆయన మాట్లాడుతున్నాడనే గ్రహింపు కలిగి ముందుకు సాగుదాం. ఒక విషయం ప్రిల్లరా, వచ్చేటప్పుడు మనం ఎలాగొచ్చామో సభలకు, పోయేటప్పుడు అలాగ వెళ్ళడానికి వీల్లేదు. క్రీస్తుకి మన హృదయాలు ఇచ్చి పాపముల నుంచి విడిపించబడి ఒక శ్రేష్టమైన కోణంలో మనం తిరిగి వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నారు. ఎందుకోలేని గొప్ప భాగ్యం ఈ రాత్రి దేవుడు మనకిచ్చాడు. ఉత్తర భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా సభలు జరిపించడానికి అవకాశం లేదు. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి మధ్య దాదాపుగా అనేకమైన ఆటంకాలని ప్రభు తొలగించారు. ఎందుకు? మన వాక్యం రక్షించబడి క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం ఎదగాలని. దేవుడు మరి ఉత్తర భారతదేశంలో లేని స్వేచ్ఛ దక్షిణ భారతదేశంలో కల్పించడానికి కారణం అదే కదా. మనలో మంచి ఉందని నీతిమంతులని కాదు కదండి, ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆ విషయం గ్రహించి ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నా. ఆ మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రిని ఒకరోజు అడుగుతున్నాడు, ఆస్తిలో నాకు వచ్చేసే భాగం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని. అంటే తండ్రితో ఉండటానికి ఇష్టపడటానికి అతను సిద్ధంగా లేడు. తండ్రితో తన సంబంధాన్ని, తన బాంధవ్యాన్ని తెంపుకోవడానికి కుమారుడు కోరుతున్నాడు. ఆస్తిలో నాకు వచ్చేసే భాగం ఇచ్చేయమంటున్నాడు. గ్రహించండి, అంటే అతని అంతరంగ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో. సరే, అక్కడ తండ్రి ఒక పని చేశాడు చూడండి. 12వ వచనం చివరి భాగంలో, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. అంటే ఒకడు పంచిపెట్టాడైనా ఇద్దరికి పంచిపెట్టాడైనా రత్నాకర్ గారు? ఇద్దరికి పంచిపెట్టాడు. అడిగింది ఒక్కలే, అడిగింది ఒక్కలే, కానీ పంచుకుంది మాత్రం ఇద్దరు పంచుకున్నారు. మరి చిన్నవాడికే పంచిపెట్టాలి తండ్రి, మరి పెద్దవాడికి ఎందుకు పంచిపెట్టాడు? కారణం ఏంటంటే ఇతనిలో బయటపడలేదు కానీ ఆ స్వభావం చిన్నవాడు తండ్రి నుంచి వేరైపోతే ఆ లక్షణం, ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం పెద్దవాడి మీద కూడా పడింది. అంటే ఒక పాపములో ఉన్న ఒక వ్యక్తి అతనితోనే ఆ పాపం అయిపోదు, ఆ పాప ప్రభావము పక్కన వారి మీద కూడా ఉంటుంది. ఒక పాపి అనేక మంది పాపులను ఉత్పత్తి చేస్తాడంట, ఒక కాపురి అనేక మంది కాపురులను అంటాడంట. నీతో ఉన్న ఆ పాపం నీతోనే అంతరించిపోదు. గుర్తుపెట్టుకో, ఆదాము ఒక్కడే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసింది, అవిధేయుడయింది, కానీ ఆ పాపం ప్రపంచ మానవాళ్ళందరికీ అంటింది. అతని ఒక్కని అవిధేయత యేసు ప్రభుని శిలువ మీదకి తీసుకొచ్చేసింది, పరలోకాన్ని విడిచిపెట్టి. ఒక్కడే కదండి, ఒకని పాపం ఎంత ప్రభావం చూపెట్టింది. ఒక స్త్రీ 5 సంవత్సరాలు వ్యభిచార పాపంలో ఉంటే 35,000 మంది చెడిపోతారండి. ఒక పురుషుడు 5 సంవత్సరాలు త్రాగుడిలో జీవిస్తే 40,000 మంది చెడిపోతారండి. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు ఎంతమందిని చెరిపేసినటువంటి వ్యక్తివిగా ఈ సభలో ఉన్నావు. దేవునికి నువ్వు రేపు లెక్క చెప్పాల్సమా? అయ్యో, నువ్వు ఆ జీవితంలో జీవించడానికి ఇష్టపడతావా? ప్రభుకి రాత్రి హృదయం ఇవ్వడానికి ఇష్టపడతావా? అనేకులు నీ వల్ల నష్టపోతున్నారు, ఆ విషయం గ్రహించాలి. వారికి తన ఆస్తిని పంచిపెట్టేశాడంట. అన్న కూడా పంచుకున్నాడు ఆస్తి, అంతటితో అయిపోలేదు సుమా. మన యొక్క ప్రభావము అనేకుల మీద ఉంటుంది అనేటువంటి విషయం తెలిసి కూడా మన కన్నులు తెరవబడకపోతే రేపు నిత్యత్వంలో దేవుని దగ్గర లెక్కప్ప చెప్పవలసిన వారమయ్యను. మనం చేసే ప్రతి పని విషయమై దేవుని రేపు జవాబుదారులంగా ఉన్నాం, గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. అయితే 13వ వచనంలో ఒక మాట ఉంది, దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడంట. కుమారుడు ఆస్తిని పంచుకున్నాడు, చిన్నవాడు తండ్రిని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆస్తి పాడైపోతుంది, దేని చేత? దుర్వ్యాపారం చేత. 30వ వచనంలో ఒక మాట ఉంది, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈని కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివి అంటున్నాడు పెద్దవాడు తండ్రితో. ఒక కారణం దుర్వ్యాపారం చేశాడు, 2వ కారణం దేనివల్ల ఆస్తి పోయిందంటే వేశ్యాలతో ఆస్తిని తినివేశాడంట. తండ్రితో ఉన్నప్పుడు వేశ్యలతో సంబంధం ఉందా? లేదు. తండ్రి నుంచి ఎప్పుడైతే వేరయ్యాడో, అంటే పాపములో బ్రతకడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డాడో, అప్పుడు వేశ్యలతో సహవాసం ఏర్పడింది. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, మొట్టమొదట ఉగండాలో ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. 1984లో ఎయిడ్స్ వ్యాధి ఇండియాలో మొట్టమొదటిసారి వచ్చింది. కానీ గత సంవత్సరం లెక్కలు చూసినప్పుడు 100,000 మంది కంటే ఎక్కువ మంది ఎయిడ్స్ వ్యాధి చచ్చిపోయారు. మరి ఇంత ప్రభావం ఎక్కువ అవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎయిడ్స్ దేశంలో మొదటి దేశం భారతదేశం. అంటే ఎటువంటి స్థాయికి ఎదిగిపోయింది? పాపంలో ప్రథమ స్థానానికి చేరుకుంది. దరిద్రంలో మనవాళ్ళకి మించిన వాళ్ళు లేరు అప్పులు తెచ్చుకోవటంలో. మరి సువార్తలో 2-3% 10 మంది వేశ్యలతో అయినా పాపం చేస్తాడు, కానీ ఒక భారతీయుడు అయ్యా సిలువ వేయబడిన యేసు గురించి చెప్పండి అతనికి, కులం అంటాడు, మతం అంటాడు, ఆచార సాంప్రదాయాలు అంటాడు, ఎన్నో రకాలైనటువంటివి తన ఎదురు తెచ్చుకుపెట్టుకొని అవి అడ్డుగోడలుగా పెట్టుకొని చిరు ఎత్తుకు అతడు రాలేకపోతున్నాడు. ప్రిలరా, గమనించాలి ఇక్కడ, దుర్వ్యాపారం వలన ఆస్తి పోయింది. వేశ్యలతో తన ఆస్తిని తినివేసి దరిద్రుడిగా మారిపోయాడు. ప్రభువు లేకుండా నీ ఆస్తికి క్షేమం ఏమాత్రం ఉండదు. పాపములో ఉండి నువ్వు క్షేమంగా జీవించగలటం అది వీలు కుదరదు. నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం చెల్లిస్తుంది. వేశ్యలతో తినేశాడు దుర్వ్యాపారం. ఇప్పుడు ఆస్తి ఉందా? లేదు. సమస్తం పోగొట్టుకున్నాడు. రిక్త హస్తాలతో ఖాళీ హస్తాలతో నిలబడిపోయాడు. ఒక సమృద్ధి కలిగిన వ్యక్తి ప్రభువుతో తన సంబంధాన్ని తెంచుకోవటం వలన, పాపములో జీవించటం వలన ఏ స్థితికి వెళ్ళిపోయాడు? మనం కూడా అంతే. ప్రభువుని మన హృదయాల్లో కలిగి ఉండకుండా ఏదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ అక్కడ ఉండేది మాత్రం శూన్యమే. ఒక పని చేశాడండి, వ్యాపారం అంట అది. వ్యాపారంలో నష్టం వచ్చేసింది. ఎంత నష్టం? ఎవరు పూడ్చి వెళ్ళినటువంటి నష్టం అండి. దుర్వ్యాపారం వల్ల పోయిందంతే. ప్రభు లేకుండా నువ్వు చేసేది చివరికి శూన్యంగా మిగిలిపోద్ది. పాపములో ఉండి నువ్వు చేసేది సున్నాగా మిగిలిపోద్ది అంతే. అక్కడ చూడండి, ఇంకో మాట ఉంది, 14 వచనం. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా, ఇతను వెళ్ళాడు ఆ దేశానికి. అతను కాలు పెట్టిన తర్వాత ఆ దేశానికి ఏమొచ్చిందండి? కరువు వచ్చేసింది. అంతే కదా బ్రదర్? ఇతను వెళ్ళకమునుపు ఆ దేశం బాగానే ఉంది, వెళ్ళిన తర్వాత ఆ దేశమే కరువుగా మారిపోయింది. వీళ్ళు లగ్గుపాడుగా నీడు వెళ్ళకుండా ఉంటే బాగుండేది. ఏమంటారండి? వీడు పెట్టిన తర్వాత ఆ దేశమే శాపంగా మారిపోయింది. నేను అనుకుంటానండి, ఇటువంటి వాడు బ్రతకడం కంటే చచ్చుటే మేలు కదా. ఒక్కడిని బట్టి దేశం అంతా ఎందుకు ఇబ్బంది పడాలండి? ఆ దేశం ముందు కరువు చేసింది పిల్లరా. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. గుంటూరులో ఒక కాలేజీ లెక్చరర్, ఒక చెల్లెలు మన ఆరాధనకు వస్తూ ఉంటుంది. ఆ పాప చెప్పింది, అన్న మా బావగారు అమెరికా వెళ్ళబోతున్నారు, మా అక్క భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయాలనుకుంటున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పింది. సరే ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పాను. ఒక 2 మాసాలు అయిపోయిన తర్వాత, బ్రదర్ మా బావగారు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా వెళ్ళటం లేదు, ప్రార్థన చేయొద్దండి. ఎందుకమ్మా అని అడిగా నేను. సాఫ్ట్వేర్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో గెడ్డి కట్ చేస్తున్నారంటన్నా మా బావగారు వెళ్ళదలుచుకోలేదని చెప్పింది. కారణం ఏంటని అడిగితే, వీళ్ళు వెళ్ళి పెంటగాన్ 50 టవర్లో కాలు పెట్టారంట. వీళ్ళు పెట్టంగానే అది కూలింది, సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ కూలిపోయిందంట. అంతకుముందు వేల రూపాయల శాలరీ ఇచ్చారు అమెరికన్స్, కానీ ఇప్పుడు ఇవ్వగలిగినటువంటి మెట్లో వాళ్ళు కనబడలేదంట. డిమాండ్ వాల్యూ తగ్గిపోయింది. ప్రభువు లేకుండా నువ్వు ఎక్కడ కాలు పెట్టినా, నువ్వు ఏ స్థలంలో కాలు పెట్టినది శాపంగా మారిపోద్ది. అక్కడ నిశ్చయంగా ఆశీర్వాదం ఉండదు సుమా. ఇప్పుడు ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే దండం పెడుతున్నారంట అమెరికన్స్. అయ్యో బాబు మాకొద్దు నాయనా అని. ఎందుకని? వాల్యూ ఎందుకు పడిపోయింది? జ్ఞానం తక్కువ, చదువు తక్కువ, దేనికి పనికిరాడు ఇండియన్? ప్రభువుని అంగీకరించే మనసు ఇతనికి లేదు, కానీ దేనిలో అయినా ఇతను ప్రథముడుగానే కనపడతాడు. ఒక్కటే లోపం, క్రీస్తు రక్తంలో కడగబడకుండా ఉన్న ఈ జీవితం అది శాపంగా మార్చేస్తుంది సుమా. గమనించు, ఈ రాత్రి ఏదో త్రోసి వేసుకుని వెళ్ళిపోవద్దు, కానీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడని గ్రహింపులోనికి నువ్వు రావాలని కోరుతున్నా. ఒకవేళ ఆ గ్రహింపు ఉంటే ఈ రాత్రి సౌలు పౌలుగా ఎలాగ మారాడో నువ్వు కూడా అలా మారుతావు. ఒకవేళ వాత వేయబడి మనస్సాక్షితో నువ్వు తీసేసుకుంటే దాన్ని నేను కాదు పూచీకత్తిని, ప్రభు దగ్గర నువ్వు లెక్కప్పు చెప్పుకోవాల్సిన వానివై ఉంటావు. కరువు వచ్చేసింది. వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాడంట. ఆస్తి అయిపోయిందండి, కరువుగా మారింది తాను వెళ్ళిన స్థలం. ఇక్కడ మాట చెప్తాను, మన పెద్దవాళ్ళు అబ్బాయి పెద్దవాడు ఎదురారా ఈరోజు పని చేయబోతున్నాం అంట. వాడు ఎదురొచ్చిన రోజునే సమస్త నాశనం ఉంది. ఎందుకంటే వాడి కూడా ఉంది కదండి శాపం. అంటే ఎదురు రావటాలు, దిశ తీయటాలు ఇందులో కలిసి వస్తుందని మనం అనుకుంటాం. లేదు, మన బ్రతుకులో మన హృదయం సరిదిద్దబడితే సమస్తం క్రీస్తు కొరకు పట్టబడగలం. అది లేకపోతే ఎక్కడున్న శూన్యం. అయితే ఇక్కడ రాయబడింది, ఆ దేశస్తులు ఒక్కరి నుంచి ఎంత చేరాడంట. ఆస్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తండ్రి ఇల్లు గుర్తు రావాలా, ఎందుకంటే తండ్రి దగ్గర సమృద్ధం తెలుసు అతనికి. కానీ ఆస్తి అయిపోయినా అహం తెచ్చిందా? చావులు ఎక్కడికి పోయాడు? పరాయి పంచను చేరడానికి ఆయన ఇష్టపడ్డారు, కానీ తండ్రి ఇంటి రావడానికి, దేశాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా తాకట్టు పెట్టడానికి ఇష్టపడతాం, కానీ చర్చిలో కాసేపు మోకరించడానికి మాత్రం మనకు మనసు. భారతీయులకు రెండు లక్షణాలు ఉంటాయంటే, ఒకటి ముందుకు పోయేవాడు ఎన్నికలు అవుతాడంటే, రెండవది తీసుకున్నది పొరపాటును కూడా ఇవ్వడంటే. మీరు పా కావాలంటే గమనించండి, మన పక్కింటి వాళ్ళు చీపురిస్తే పోయి మనం మనమే తెచ్చుకోవాలా, మళ్ళీ అడిగితే కోపం. ఇది భారతీయుల యొక్క లక్షణం, ఇది భారతదేశ ప్రజల నరనరాల్లో ఉన్నటువంటి నైజం. ప్రియులారా గమనించండి, అక్కడైతే పరాయి పంచం చేరాడంటే, తండ్రి ఉన్నాడు కదా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చుగా, వెళ్ళడానికి మనస్సాక్షి అంగీకరించట్లా. అంటే ఆస్తి పోయినా అహం చావాల, నేను అనేది చచ్చిపోవాలా. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, పరిపాలించేటప్పుడు ఒక డౌట్ వచ్చిందంట ఆయనకి, పరలోకం ఎవడబోతాడు అని. ఆయన దగ్గర అష్టదిగ్గజ కవులు నేను మంది ఉండేవాళ్ళు, వాళ్ళని పిలిచి అడిగాడు, మీరు చెప్పకపోతే కనుక మీ ఉద్యోగాలు ఓడబెక్కేస్తానన్నాడు. అప్పుడు రాజుదలుచుకుంటే దెబ్బలు కుదరలేదు కదండి, అలసాని పెద్దని లేచి అన్నాడంట, అష్టదిగ్గజ కవుల్లో పెద్ద ఆయన, నేను పోతే పోవచ్చు సార్ అన్నాడంట. అయ్యా పోతావో చెప్పు పోవో చెప్పు, నేను పోతే పోవచ్చు సార్ అంట అన్నావు ఏంటంటే, అప్పుడు చెప్పండి నేను అనేది పోతే పోవచ్చు సార్ పరలోకానికి, అది బోట్లేదు సార్ అన్నాడంట. పోయిందా మనలో నేను అనేది, చచ్చిపోయిందా, అది చావకపోతే రేపు నరకంలో నువ్వు కళ్ళు తెరుస్తావు. కులం అనేది చచ్చిందా, మతం అనేది చచ్చిందా, నీ ధనగర్వం చచ్చిపోయిందా, అహం చచ్చిపోయిందా, చావకపోతే నీ స్థితిగతులే మారిపోతాయి గుర్తుపెట్టుకో. ఒకప్పుడు సమృద్ధి కలిగిన వాడే, అది చావలేదు కాబట్టి దరిద్రుడైపోయాడు. ఒకప్పుడు ఉన్నతుడే, అది చచ్చిపోలేదు కాబట్టి నీచుడుగా మారిపోయాడు, వేశ్యలతో సంగతి చేయవలసిన స్థితికి వచ్చేసాడు. పిల్లరా, ఈ రాత్రి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన పాదపీఠం దగ్గరికి వద్దాం. ఆ 15వ వచనంలోనే చివరి భాగం చూడండి, అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపిను. ఇప్పుడు పరాయి పంచన పోయిన తర్వాత ఖాళీగా భోజనం బెటర్ కదండి, పని చేయాలి. ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు ఇతడు, పందులను కాసే ఉద్యోగంలో. మనోడు పనిచేసే డిపార్ట్మెంట్ ఏంటండి, పిగ్ డిపార్ట్మెంట్, అంతేగా. పందులు కాసే ఉద్యోగానికి వెళ్ళాడు, మంచి ఉద్యోగం. ఇటువంటి డిపార్ట్మెంట్లు మరి ఇంకొన్నాయేమో, మరి ఈరోజు నిరుద్యోగులు అని ఏమైనా అసలు చాలామంది ఉన్నారు. ఈ పిగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడండి. గమనిస్తే దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, నెబుకద్నెజర్ సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి జీవించాడు. దానియేలు దేవతల ఆత్మ కలిగిన వాడంట, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక గొప్ప మహిమకరమైనటువంటి జీవితాన్ని ఆ దేశంలో జీవించాడు. దానియేలు ఉద్యోగం ఆ దేశంలో ప్రముఖుడుగా ముఖ్యుడిగా జీవించాడంట. బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు, ఫరో తర్వాత ఫరోంతటి స్థానంలో ఉంచబడ్డాడు, ప్రధానమంత్రి స్థాయికి హెచ్చించబడ్డాడు. మరి ప్రభువును కలిగినోడేమా, కరువులో పోషించేటువంటి పోషణకర్త అయ్యాడు, దేశంలోనే ముఖ్యుడయ్యాడు. ప్రభువును వదిలిపెట్టినోడు ఉద్యోగం ఏంది, ఎస్సీ రిజర్వేషన్ ఉందని ఢిల్లీ చుట్టూ ఆర్ఆర్బి 3 సార్లు రాసావు, వచ్చిందా, రాలా. ఉచిత పాస్ అని తిరిగావు, వచ్చిందా, రాలా. ఎందుకు వస్తుంది, ప్రభువు లేడు కాబట్టి, పాపములో ఉన్నావు కాబట్టి. నీ ఉద్యోగ స్థితి కూడా మారిపోద్దు సుమా. పందులు కాసే ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, ప్రధానమంత్రి స్థాయిలో బ్రతకాలనుకుంటున్నావా, దేశాన్ని వడికించే మెట్లో ఉండాలనుకుంటున్నావా, పాపములో పందులతో కూడా పుర్లాడేటువంటి బుద్ధి కావాలని కోరుకుంటున్నావా, ఏది కోరుకుంటావు అది నీ ఎదుట ఉంది. ఈ రాత్రి దేనికి వైపు నువ్వు మొగ్గు చూపుతావో పరీక్షేసుకో. ప్రేమైనటువంటి యవనస్తులారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పందులను కాసే ఉద్యోగంలో జాయిన్ అయ్యి పొలంలోకి వెళ్ళి కాస్తున్నాడు. అయితే అక్కడ రాయబడింది, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను. బ్రదర్, నాకు ఒక డౌట్ ఉంది, ఏం తినాలని ఆశపడుతున్నాడండి, పందులు తినే పొట్టు అంతే కదండి బ్రదర్, మీరు చూస్తున్నారు మీరు చెప్పాలా, అంతే కదా, పందులు తినే పొట్టు తింటాడంట. అంటే పొట్టు సహజంగా ఇది అంటే పందులు తింటాయి, మరి ఇతను కూడా అదే తినబోతున్నాడు కదా. ఇప్పుడు పంది అంటారా మనిషి అంటారా, ఏమంటారండి, పందేనా, మరి కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్ని మనిషిలాగా ఉన్నాయే, మనిషి అన్నోళ్ళ చేతులు ఎత్తండి, పంది అన్నోళ్ళ చేతులు ఎత్తండి సిస్టర్. అంటే మనిషిలాగా ఉన్న పంద ఏమంటారు బ్రదర్, రూపు మనిషే స్వభావమే అది పందిది. అవును, వాట్ ఈ వండర్ఫుల్ వర్సెస్, ఎంత అద్భుతమైనటువంటి వచనాలు ప్రభు తన వాక్యాలను మన కొరకు పొందుపరిచాడు. రూపు మనిషిదే కానీ స్వభావం ఉన్నదే అది పందిది. పంది స్వభావం అతనిలోకి వచ్చేసింది, గమనించండి. ఈ మధ్య ఒక ఆయన నేను చూశాను, భయంకరమైన తాగాడు, తాగి కింద పడిపోయి నేలకు మట్టి తింటున్నాడు. అరే ఏంటి ప్రభు ఎటువంటి అయిపోయాడు, మనిషే కానీ మనిషి మట్టి తింటాడా, తినడు, మట్టి నుంచి చేయబడ్డా మట్టి తినడు కదండి. భార్య చచ్చిపోయింది, ఆ వేదంలో అతను త్రాగుడికి అలవాటు పడిపోయాడు. ఎవరు విడిపిస్తారనిపించింది నాకు నిజమే, ఎవరు వెళ్ళి అతన్ని లేపి కొంచెం ముఖం కడుగుతారు. పిల్లరా బాగుంటే మన దగ్గరికి అందరు వస్తారే కానీ పంది స్వభావం ఉంటే ఎవరన్నా వస్తారా, రారు, ఎవరు ప్రేమించలేరండి, ఎవరు రాలేరు, ఒక్క యేసు తప్ప, పరలోక ప్రభువు తప్ప. ఈ రాత్రి నీ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకో, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. పందులు దీని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడండి, ఆశ అయితే ఉందిగానే తీరటం లేదండి, ఆశపడుతున్నాడు కానీ దాన్ని సాధించలేకపోతున్నాడు, ఆశ పడిను కానీ ఎవడును వానికి ఏమియో ఏలే. అంటే ఇక్కడ ఒక దుఃఖకరమైనటువంటి మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, పంది తింటుందండి పొట్టు, ఇతను కూడా తినాలనుకొని వెళ్ళాడు కానీ దొరికిందా, లేదు. అంటే ఇతను చూసి పంది త్వరగా తినేసి ఉంటుంది, అంటే పంది కూడా ప్రేమించలేదా, పంది కూడా అసహ్యమైన బ్రతుకు. ఏమన్నా వస్తున్నారా, ఎందుకు ఇటువంటి జీవితం జీవిస్తారు. యేసుతో ఒక శ్రేష్టమైన జీవితం ఉంది తెలుసా నీకు, పరలోకంలో ఉండే జీవితం ఉంది తెలుసా నీకు, నిత్యత్వంలో ఉండే చోటుకు నీకు చోటు ఉంచాలని ఆయన నీ కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి వచ్చాడు. నీకు తెలుసా ఎన్ని ఉన్నా నీ జీవితం ఎలా గడుస్తుంది, నెమ్మది ఉందా, కుటుంబంలో ప్రశాంతత ఉందా, సంపాదిస్తున్నావు అది చిరు సంచులు వేసినట్లు అయిపోతుంది, ఉద్యోగం ఉంది నెల వచ్చేసరికి జీతం మిగలడలే, ఎందుకు ఇటువంటి స్థితి. వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడింది, ఎవడును వానికి ఏమీ లేదు. చూడండి ఎన్ని ప్రయత్నాలు ఎదురు చేశాడు, వ్యాపారం చేశాడు, ఉద్యోగం చేశాడు, వ్యాపారం చేసినా సున్నానే, ఉద్యోగం చేసినా సున్నానే, ప్రయత్నాలు చేసి ఆశపడ్డా సున్నా, ఒకటే యేసు లేడు కాబట్టి. పాపములో ఉంటే అంత సున్నానే, ఏం లేదు అక్కడ. నేను కూడా ఒక 19 సంవత్సరాలు లోకానుసారంగా జీవించానండి, 1-2 మాటలతో నా సాక్ష్యాన్ని చెప్పి వాక్య భాగం మేము తీసుకుని వెళ్తాను, ఏం లేదు, ఆరోగ్యం పోగొట్టుకున్నాను, స్టడీస్లో ఫెయిల్యూర్ అయిపోయాను, జీవితం ఎక్కడ చూసినా నెమ్మది లేని వాడిగా మిగిలిపోయాను. నేను ప్రభు ఒక హిందూ కుటుంబం నుంచి రక్షించాడు, 19 సంవత్సరాలు నా తల్లి నా కొరకు కన్నీటితో ప్రార్థన చేసింది, ఆ వ్యసనాలన్నింటిలో నుంచి కూడా ప్రభు నన్ను విడిపించాను. తల్లారా మీరు కూడా మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నా తల్లి ప్రార్థన ప్రవాహంలో నేను సిలువు దగ్గరకు కొట్టుకొని వచ్చాను, దౌర్భాగ్యున్నై పనికిరాని వాడుగా నిష్ప్రయోజకుడిగా అయిపోవాల్సిన నాకు ఆ శ్రేష్టమైన సిలువ దగ్గర ఆ దొంగకు దొరికిన చోటు నాకు కూడా దొరికింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీయో ఏలేదు, ఏ విధమైనవి దొరకలేదు, నీచుడుగా వ్యర్థుడుగా మిగిలిపోయాడు. అయితే వారికి బుద్ధి వచ్చిందంట, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బుద్ధి వచ్చేసిందంట, అక్కడ 17 వచనం మనం అదే చూస్తాం. ప్రయత్నాలన్నీ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత, ఇంకే విధమైనటువంటి అవకాశాలు లేకపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్ళకి అన్నం సమృద్ధి ఉంది, నేనెందుకు ఇక్కడ ఆకలి తెచ్చిపోతున్నాను. కూలివాళ్ళకే సమృద్ధి అయితే ఇక కుమారులకు ఎలాగుంటుందమ్మా సిస్టర్? కూలోళ్ళకి ఎంత సమృద్ధి ఉంటే కుమారులకి ఎంత ఉండాలి అనుకున్నాడంట. నేను లేచి నేను అక్కడికి వెళ్ళిపోతాను. పందుల దగ్గర ఉన్న చోటు నుంచి, వేశ్యల సాంగత్యం చేసిన అనుభవాల నుంచి, పరాయి పంచ నుంచి, వ్యాపారం చేసి నష్టపోయిన అనుభవాల నుంచి లెగుస్తాడంట తను. తన నిర్ణయం చూసారా ఎంత మంచిదో. అప్పుడు వరకు పందులు కాశానే, పొట్టు తినబోయానే, వ్యాపారం చేశానే, ఇవన్నీ అడిగితే తండ్రికి ఏం చెప్పాలి నేను అనుకోవట్లే, లేచి వెళ్ళిపోతాను. అవును నిజంగా, నువ్వు లేచి వెళ్దాం అనుకున్నప్పుడు ఎన్నో నీకు ప్రశ్నలు మొదలవుతాయి. మా పాత స్నేహితులు కనబడితే నేనేం చెప్పాలి? మళ్ళీ వాళ్ళు లాక్కుపోతే నేనేం చెప్పాలి? అగస్టిన్ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు మారు మనసు పొందాడు. చాలా భయంకరమైన వ్యభిచార పాపంలో జీవించాడు. ఒకరోజు రోడ్డు మీద పోతా ఉంటే ఆయన పాత గర్ల్ ఫ్రెండ్ కనబడి, హలో హాయ్ అగస్టిన్ అందంట. హాయ్ అగస్టిన్, ఎక్కడ పోతున్నావు రా, నిన్నే పిలుస్తుందంటే. అప్పుడు అగస్టిన్ అన్నాడంటే, నో అగస్టిన్ చచ్చిపోయాడు, అగస్టిన్ వేరని చెప్పాడంట. కొత్తగా జన్మించిన అగస్టిన్, అగస్టిన్ వేరని చెప్పాడండి. అవును, కూడా నువ్వు కూడా లేచినప్పుడు, లెగవాలనుకున్నప్పుడు నీకు కూడా ఇటువంటి ఎదురవుతాయి. అయితే క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డ ఆ విషయం చెప్పాలి, సాక్షిగా నిలబడాలి ఆ విషయంలో. అదే రైట్ టైం, సరైన సమయం. లేచినప్పుడు అతని వీటన్ని విషయం ఆలోచించట్లేదు. ఇది ఎలాగా? కొంతమంది అడుగుతారు, అయ్యా బాప్తీసం పొందితే నేను నిలబడగలనా? మారు మనసు పొందితే మా స్నేహితులు నన్ను వండేస్తారా? బైబిల్ పట్టుకోమనుకో, వాళ్ళు ఏమన్నారు కానీ బైబిల్ పట్టుకుంటే బయలుదేరిందండి భక్తి పొర్రాలు అంటున్నారండి, ఏం చేయాలా? ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకున్నా. 10 మంది స్త్రీలతో పాపం చేసిన పురుషుణ్ణి వాడు వ్యభిచారలే పాని అంటారండి. తాగుబోతున్న వాళ్ళండి ఆ తాగుబోతుడు వాంతి మనకి ఎందుకు అంటారు? కానీ బైబిల్ పట్టుకొని పోను, బయలుదేరాడండి బైబిల్ పట్టుకున్న బో ప్రార్థనలో పోతున్నాడండి అంటారు. నువ్వు లోకంలో ఎంత పాపం చేసినా ఎవడ పట్టించుకోడు, కానీ బైబిల్ పట్టుకొని పోతే అందరు నీ వైపు చూస్తారు. కారణం ఏంటి? నీ ప్రత్యేకత కదా బైబిల్ ప్రత్యేకత. నీ జీవితంలో జీవగ్రంథం ఉంటే ప్రపంచ ప్రజలు నేను చూడక తప్పదు. దేవుని యొక్క వాక్యాన్ని కలిగి జీవిస్తే శ్రేష్ఠుడు కాక తప్పదు. ఈ దేశంలో జనములు నీ వెలుగునికి వస్తారంతే, సముద్ర వ్యాపారం నీ వైపు త్రెప్పబడుతుంది అంతే. నిశ్చయముగా ఆయన కొరకు నువ్వు జీవించినట్లయితే ఈ వాగ్దానాల నెరవేర్పులోనికి నువ్వు వస్తావు. అతను లేచి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నిర్ణయం తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి వచ్చేటప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. 18వ వచనం అంటాడు, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసింది. అంతే కదా బ్రదర్, పాపం చేశానని చెప్దామని వెళ్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు కదండి. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఆకలి అయ్యి. అయ్యా అయ్యా ఆకలి అవుతుంది, నాకు అంత భోజనం పెట్టమని అడుగుదామని వెళ్ళాడు తండ్రి దగ్గరికి. లేదు, పాపం చేశానని చెప్పడానికి వెళ్ళాడు. సమస్యలు చెప్పదలుచుకోవాలి, స్థితి చెప్పాలనుకున్నాడు. మనం ఏం చేస్తామంటే, కడుపులు నొప్పయ్యా, కాళ్ళు నొప్పయ్యా, తలబోతుంది అయ్యా, ఈ చెప్తాం కానీ అయ్యా పాపం చేశానయ్యా ఇది చెప్పావు ఎప్పుడెన్ను. ఒకసారి ఆ భక్తునికి ఒక పెద్ద డౌట్ వచ్చింది, సాతాన్ గాడు మారు మనసు పొందితే పోద్దు కదా ప్రభువా. రత్నాకర్ గారు, సాతాన్ గాడు మారితే అసలు పోద్దు కదయ్యా పేడ వదిలి అంటే అని బలంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు సాతానికి మారు మనసు ఈయన ఆయన అని, ప్రభు ఈయన బాధ తట్టుకోలేక, పిలుసురయ్యా సాతాన్ని పిలుసురా నేను ఇస్తాను, ఆ సాతాన్ని పిలుసురయ్యా నేను ఇస్తానంటే, సరే బలంగా ప్రార్థన చేసి సాతాన్ దగ్గరికి వెళ్ళి కాలు కొట్టుకుంటారా? ఒక్కసారి వచ్చావంటే కోటాలు పెట్టి పని తెప్పిద్ది, వాక్యం చెప్పలా చచ్చిపోతున్నాను నేను, నువ్వు రా ఈ దినం నీకు ఎట్ట ఒకటి మారు మనసు చెప్పిస్తాను దేవునికి చెప్పి అన్నాడంట. సరే సాతాన్ అన్నాడంట, నువ్వు ముందు పద వెనక మాలొస్తానని. కొంతమంది మనం కోటాలు పిలుస్తాం, వాళ్ళంట నువ్వు ముందు పద వెనక మాలొస్తావని సినిమా చూసుకొని ఆశీర్వాదాలు అయిపోయే సమయానికి వచ్చి వెనక మాల వరుసలో జరుతారు. ఇళ్ళంతా సాతాన్ సంఘం అని గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే వెనక మాల వస్తానని వచ్చాడు. మొత్తానికి వచ్చిన దగ్గర నుంచి ఈ సేవ కూడా అన్నాడంటే, ప్రభా వచ్చాడు కానీ వీడు చివరి కంట వరకు ఉంటాడో లేదు మనకు తెలియదు. కొంతమంది కోటానికి వస్తారు కానీ చివరి వరకు ఉండరు, మధ్యలో పోతుంటారు, కాలు నిలవదు. సినిమాలు 3 గంటలు కూర్చోమంటే ప్రమాణం కూర్చుంటారు, కానీ దేవుని సన్నిధిలో కూర్చోవడానికి మాత్రం వెళ్ళ కాళ్ళు నిలవ. అయితే ప్రభు అన్నంటే, అతను ఏం చేశాడో చెప్పమానయ్యా, నేను మారు మనసు ఇస్తాను అన్నాడంటే, అని సాతన్ దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళు కొట్టుకుంటా ఒక్కసారి, నువ్వు చేసింది ఒకసారి ఒప్పుకోమంటే సాతాన్ అన్నాడంట, అసలు నేను తప్పు చేశాను నీకు ఎవడు చెప్పాడు అన్నాడంట. అంటే ఏది చేయడానికైనా మనిషి ఇష్టపడతాడు, కానీ తాను చేసిందని ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడి ఎట్లా ఉన్నావు నువ్వు, నీ స్థితి చెప్తావా? పౌలు అంటాడు, దౌర్భాగ్యుణ్ణి ఇట్టి మరణానికి లోన ఒక శరీరం నన్ను ఎవడు విడిపిస్తాడు అని. పేతురు అంటాడు, పాపాత్ముడయ్యా నన్ను విడిచిపెట్టి పొమ్మని. దావీదు అంటాడు, చచ్చిన కుక్కలు అంటాను కదయ్యా నేను. బాప్తిస్మి యోహాను అన్నాడు, నీ చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుని కానయ్యా. అంత గొప్ప భక్తులే అంత అటువంటి స్టేట్మెంట్లు ఇస్తే, యశ అంటాడు, అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, మరి నేనేం చెప్పగలనండి, నేను అసలు దేనికి మనికిలను కదండి. అంతర్జాతీయ సువార్తికుడే ఆ మాట చెప్తే నేను చెప్పగలనా, నేనేం చెప్పగలను, నేనేమీ చెప్పడానికి నా దగ్గర ఏమి లేదు. ప్రభువా ఈ పాప ప్రార్థన ఆలకించమని చెప్పుట తప్ప ఇంకేం చెప్పగలను నేను. ప్రిలరా, తన సమస్య చెప్పలేదు కానీ తన స్థితి చెప్పాడమ్మా, స్థితి చెప్పడానికి వెళ్ళాడు. చూడండి 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముందు పెట్టుకున్నాను. దూరం నుండి చూశాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, పరిగెత్తి. కుమారుడు నడుస్తున్నాడు, తండ్రి పరిగెత్తున్నాడు. అసలు కుమారుడు పరిగెత్తే తండ్రి ఏం చేసేవాడు, లాంగ్ జంప్ హై జంప్ చేసేవాడు కదండి. నడిస్తేనే పరిగెత్తున్నాడు ఆయన. అబ్బా నువ్వు నడుస్తావా, ఇది నువ్వు పరిగెత్తాడు ఆయన, నువ్వు పరిగెత్తావు ఆయన జంప్ చేస్తాడు ఆయన, నువ్వు జంప్ చేసావా రెప్పపోట్లు నీ దగ్గర వాళ్తాడు. దేవుణ్ణ మనకి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? అక్కడ మాట రాయబడింది, వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. బ్రదర్, ముద్దు పెట్టుకుంటుంటే పందాసం రాలేదు దగ్గర రాలేదా? వచ్చింటుంది. పంది పేరు లేవా? ఎక్కువంటాయి. అన్నేమంటున్నాడు, వేశ్యలతో నీ ఆస్తిని తినివేశాడయ్యా, అతను వస్తే కొవ్విన తోడను వధించావు, నాకేమి లేకుండా చేసావయ్యా అంటున్నాడు అన్న. కానీ తండ్రి ఏమని చేస్తున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అన్నకేమో వేశ్యల వాసన వస్తుంది, తండ్రికి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నీ జీవితం ఎవరికైనా తెలిస్తే వాళ్ళు నిన్ను ప్రేమించలేదు, కానీ ప్రభువుకి తెలిస్తే ఉన్నతమైన కోణంలో నిన్ను ప్రేమిస్తాడు. మనం అనుకుంటాం, ఈ జీవితంతో నేను ఎలాగ వెళ్ళగలను ప్రభు దగ్గరికి? లేదు లేదు, నిశ్చయముగా ఆయన నిన్ను క్షమించి నిశ్చయముగా ఇప్పుడే ఆయన తన రక్తం నిన్ను కడుగుతాడు. నువ్వు ఈ విషయంలో ఇంకే విధమైన సందేహం పడాల్సిన పని లేదు. వాక్యాన్ని చూడు, కనికరపడి ముద్దు పెట్టుకున్నాడంట. ఒక చిన్న మాట చెప్తాను బ్రదర్ మీకు, చిన్న ఉపమానం చెప్తాను. ఒక తల్లి గ్రామంలో టాయిలెట్స్ ఉండవు కదండి, చెంబు తీసుకొని బయటికి పోతా చిన్న పాప 6 నెలల పాపని ఊయల్లో పండేసి, అత్తయ్య ఈ పాపను చూస్తుండు నేను కొంచెం చెంబు కార్యక్రమం ముగించుకొని వస్తానని చెప్పిందంట. ఏ మధ్యలో ఎవరో తగిలితే ఏ మీటింగ్ పెట్టింది, పార్లమెంట్ మీటింగ్ పెట్టింది, అక్కడ మధ్యలో తగిలారు కాబట్టి. ఈ వచ్చే లోపల ఈ ఊయల్లో ఉన్న పాప ఏమో కూడా 2 కార్యక్రమం చేసి చేతుల్లో విసిగి ముక్కుల్లో పెట్టి నోట్లో పెట్టి ఇక దరిద్రం దరిద్రంగా తయారైపోయింది. ఈ అత్తయ్య ఉందే ఈ పాప చిన్న బిడ్డ వాళ్ళ నాయనమ్మ, వీళ్ళ అమ్మ ఎక్కడ పోయింది అంటుంది, కానీ ఊయలోంచి తీదే, ఎందుకని అసహ్యం చేదరా. పాపం ఈ చిన్న బిడ్డల తల్లి వచ్చింది, వస్తే ఈ పెద్దమంటుంది, ఎక్కడ పోయావు ఇంతసేపు వెళ్ళావు, చూడు మీ అమ్మాయి వీడు ఎంత కంపు చేసిందో, ఎంత దరిద్రం, చేతుల్లో పెట్టింది కాక ముక్కుల్లో పెట్టి నోట్లో కూడా పెట్టింది అమ్మ పాడి పిల్ల అని ఇసుకుంటుందంట. తల్లి వచ్చి అంటుందంట బ్రదర్, ఆ చీరతో తుడిచి చేతులతో తుడిచి బంగారు కొండే వెండి కొండే అంటుందంట. నాయనమ్మకి అసహ్యం అయిందేమో కానీ తల్లికి అసహ్యం కాల. తల్లి అసహించుకుంటే మనం ఎవరం కూడా ఈ స్టేజీలో ఉండేవాళ్ళం కాదు. తల్లి ప్రేమ ఇటువంటిది అయితే ఇక ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమ, ఆఖరి రక్తబిందు వరకు కరిచిన ప్రేమ ఇంకెంత గొప్పది. ఈ ప్రేమను విడిచిపెట్టేవా? ఈ ప్రేమను నువ్వు కాలదనేవా? ఈ ప్రేమ నువ్వు కాదనుకున్నావా? ఈ ప్రేమ వద్దులే రేపు అని అనుకుంటున్నావా? ఎట్లా ఉంది ఆత్మీయ జీవితం, ఏ స్థితిలో ఉంది? అతడు అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి నేను ఒప్పుకుంటున్నాడు. అద్భుతమైనటువంటి విషయం. తండ్రి ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాడు. అక్కడ విషయాలు రాయబడ్డాయి. ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, చేతికి ఉంగరం పెట్టాడు, పాదాలకు చెప్పులు తొడిగించాడు. ఇవన్నీ లేవు అనేటువంటి విషయం తండ్రికి తెలుసు. ఇవన్నీ నాకు కావాలని చిన్నవాడు ఏం చెప్పలేదు తండ్రికి. కానీ అతనికి ఏమి లేవో అవన్నీ అప్పుడే ఆ క్షణంలోనే తండ్రి ఇచ్చేశాడు. ఎందుకు? హృదయం యొక్క అంతరంగపు లోతుల్లో నుంచి అతను ఒప్పుకున్నాడు కాబట్టి. నిజమే, నీకేమి లేవు ఈ రాత్రి, ఏ కొదువుతో ఈ సభలకు వచ్చావు. అయితే నీ అంతరంగాన్ని కనుక ఒప్పుకోగలిగితే, నీ స్థితి ఆయన దగ్గర విశదపరచగలిగితే ఆయన ఇంక నీకేమి దాయడు, నీకేమి లోటు ఉన్న అవన్నీ చేస్తాడంతే. సమృద్ధి గల దానివై ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. లేమి తొలగిపోయి ఆశీర్వాదాలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. కోరుకుంటావా నేను అలాగ? ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలను కోరుకుంటున్నావు? సమృద్ధి కలిగినటువంటి వ్యక్తివిగా నువ్వు వెళ్ళాలనుకున్నావా? దీవెనలు లేనటువంటి జీవితంలో నువ్వు వెళ్ళాలనుకున్నావా? లేనివన్నీ తండ్రి ఇతనికి ఇచ్చేశాడు. సంతోషం ఆ కుటుంబంలో పెళ్ళికి పోయింది. ఆకలి అవుతుంది కదా బ్రదర్, ఆకలి అవుతుందిగా, కారం వేసి పెడితే తినడా? తింటాడు. కానీ తండ్రి కారం వేసి పెట్టడు. కృపిందోడని తీసుకొచ్చి వధించండి ఆయన. ఏది పెట్టినా తినగలడు కుమారుడు, కానీ తండ్రి పెట్టడు. అబ్బా, ఈ ఆహారం కొరకు ఎంత ఎదురు చూశాడండి, ఈ ప్రేమ కొరకు ఎన్ని సంవత్సరాలు తప్పించిపోయాడు. నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? పాత జీవితంలో, రాత జీవితంలో, కంపు కొట్టేటువంటి జీవితంలో జీవిస్తున్నావా? ఇతన్ని ఆస్తి ఇతన్ని తండ్రి నుంచి దూరం చేసింది, ఇతని జ్ఞానం ఇతన్ని తండ్రి నుంచి దూరం చేసింది, ఇతని సొంత ప్రయత్నాలు తండ్రి నుంచి దూరం చేసినాయి. ఇవన్నీ టోటల్గా చూసుకున్నాడు, సున్నాగా మిగిలిపోయింది. నీవు కూడా నీ జీవితాన్ని పరీక్షించుకో ఈ రాత్రి. ఇంకొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. ఏ నిర్ణయంతో ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్తావు? ప్రభు లేకుండా వెళ్ళిపోతావా? మరలా రేపు నీదని నువ్వు అనుకుంటే గుడివాడును. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజే మందంట, రేపు మంద కాదు. రేపు సజీవంగా ఉంటామని మళ్ళీ ఎవరు చెప్పడానికి వీల్లేదు బ్రదర్. ఈ భూమి మీద ప్రతిదానికి గ్యారంటీ ఉందండి. ఈ మౌత్ పీస్కి 1 ఇయర్ వరకు గ్యారంటీ. ఏమైనా పోతే తీసుకురండి అంటాడు కంపెనీ. కానీ నిన్ను, నీ గ్యారంటీ ఉందా? ఇప్పుడు కనిపించి ఇంకోసేపుట్లో మాయమైపోయి ఆవిర్లు అంటదండి. త్రాసు మీద ధూళి అంట మనం. ఈ జీవితంలో ప్రభు లేకపోతే ఏ విధమైనటువంటి స్వాస్థ్యాన్ని దేశంలో వదిలిపెట్టేళ్తాం. ఏదో ఒకరోజు మన జీవితాలు ముగియబడతాయండి. కానీ ముగియబడిన తర్వాత మన గురించి ఏం చెప్పుకుంటారు? ఇతని జీవితం ధన్యకరంగా మారింది, ఎందుకంటే తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి. శ్రేష్టంగా ముగియబడింది. తండ్రితో వచ్చి తన స్థితిని ఒప్పుకున్నాడు కాబట్టి. ఒకళ్ళు రాకపోతే ఇతని ముగింపు ఎక్కడుండేది? ఇతని శవం ఎక్కడుండేది? పందుల దగ్గరే కదా. ఎటువంటి స్థితి! పందుల దగ్గరే జీవితం అంతం చేసుకుంటావు ఎందుకు? నీవున్న స్థితిలోనే నీ జీవితం అంతమైపోవడం ఇష్టం లేదు ఆయనకి. అందుకే ఈ రాత్రి ఈ సందేశం నీకు ఇస్తున్నాడు ఆయన. నువ్వు ఆ స్థితిలో లయమైపోవుట ప్రభుకి ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. నువ్వు అలాగుండుట ప్రభు కోరుకోవట్లేదు. అందుకే తండ్రి దూరం నుంచి వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు ఆ కుమారుడు అని? నీ కొరకు, నా కొరకు అలాగ చూస్తూ ఉన్నాడు. గాయపడిన తన హస్తాలు అలాగ చాపి చూస్తూ ఉండగా ఆయన పాదముల చెంత నువ్వు అలా పాలిపోతావా? తండ్రి ఒడిలో ఆ ప్రేమను పొందుకుంటావు. నాకు ఇష్టమైంది ఒక మాట, కుమారుడు వచ్చినప్పుడు, తండ్రి నేను నీకు ఆస్తి ఇచ్చాను కదా అయ్యా, ఏం చేశావు అని అడిగాడు ఆ రత్నాకర్ గారు. అడిగితే లెక్క చెప్పడానికి ఇతని దగ్గర ఉందా? వ్యాపారంలో పోయింది, వేశ్యలతో పోయింది, ఎక్కడెక్కడ ఎంతెంత పోయిందో ఏమో తెలియదు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెక్క అడగలేదండి ఆయన. కుమారుడు వచ్చాడు చాలంటే సంతోషం. నువ్వేం చేసావో నీ జీవిత దినాలు ఆయన లెక్క అడగట్లే. నువ్వు ఉన్నావు చాలంటే. నిన్ను చూసిన తర్వాత ఆయన నోట వెంట ఇంకా మాట రాలేదండి. నీతో మాట్లాడలేకపోతున్నాడు. నిన్ను చూసుకోనటకే ఆయన సమయం అంతా సరిపోయింది. దాసులతో చెప్తున్నాడు, అయ్యా కృపను తోడను వదించండి రా, మనం ఇద్దరం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు బ్రతికి చనిపోయి మళ్ళా బ్రతికాడు, తప్పిపోయి మళ్ళా దొరికాడు రా బాబు, సంతోషపడదాం. మరి కుమారుడితో మాట్లాడలేదేంటి? మాట్లాడలేకపోతున్నాడు, ప్రేమ పొంగిపోతుంది, ముద్దు పెట్టుకున్నట్టు చేతనే తనే తీరిపోతుంది ఆయనకి. ఆ కుమారుడు లేడు కదండి, ఇన్నిరోజు తప్పిపోయాడు కదండి. అవును, ఈ రాత్రి ప్రభువు కూడా నిన్ను అలాగ ప్రేమిస్తున్నాడు, నీ కొరకు అలాగ పరితపించి వస్తున్నాడు. ఆయన నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలి, నీ మెడ దగ్గర అంత చోటు ఆయనకి ఇస్తావు. ఆయన ముద్దు పెట్టుకోవడానికి అంత ఖాళీ నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం అంత చోటు ఆయనకి ఇస్తావా? నేను ముగించిపోతున్నాను పిల్లరా. దేవుడు తన వాక్యం ద్వారా ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో నన్ను కూడా కదిలిస్తున్నాడు ఆయన. మీకు చెప్తున్నాను అనుకుంటున్నారేమో, లేదు నాతో కూడా, నాకు కూడా పనిచేస్తుంది ఆయన మాట. భారంతో ఈ ప్రసంగాన్ని మీకు అందిస్తాను. ప్రభు దగ్గర రాకుండా వెళ్ళిపోవద్దు. మారు మనసు పొందిన వారు ఈ దేశంలో ఇక ఉండడానికి వీల్లేదండి. మనలో ప్రతి ఒక్కరూ క్రీస్తుని కలిగి జీవించాలి. మనం కలిగి ఉన్న దాన్ని ఇతరులకు ఇస్తామండి. మన దగ్గర లేనిది ఇతరులకు ఇవ్వగలమా? నా దగ్గర పెన్ను లేదండి, ఇతరులకు ఎలాగిస్తాను నేను? నా దగ్గర ఉంటే ఇవ్వగలను. నువ్వు పాపములో ఉంటే పరిశుద్ధమైన జీవితాన్ని ఇతరులకు ఇవ్వగలవా? ఇవ్వలేవు. నువ్వు ప్రభు రక్తంలో కడగబడితే ఇస్తావు. 33 కోట్ల దేవతను ఆరాధిస్తున్నారండి భారతీయులు, 102 కోట్ల మంది ఉన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో ప్రభు పేరే విన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మాట చెప్తాను, ఈ మధ్య గుంటూరు రైల్వే స్టేషన్లో ఒక మంచి ఎడ్యుకేటర్, ఇంజనీరింగ్ స్టూడెంట్, అనేక మందికి ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఏదో గుచ్చుకుంటుంది, బ్లడ్ వస్తుంది అని తుడి చేసుకున్నారు కొద్దిమంది. ఒక అతను చూసి పట్టుకున్నాడు రైల్వే స్టేషన్లోనే. పట్టుకుంటే, ఏమయ్యా నువ్వు చేస్తుంది ఏంటి? ఏం చేశాను సార్ అన్నాడు. ఇంజెక్షన్ చేస్తున్నావు, బ్లడ్ ఇదిగో అంటే అతను అంటాడు, చేశాను, ఏం చేస్తాను? అతను హెచ్ఐవి పేషెంటు, తన బ్లడ్ తీసుకొని అనేకులకు రైల్వే స్టేషన్లో ఎక్కి చేస్తున్నాడు. దగ్గరకు పోవడానికి కూడా ప్రజలు ఎవరు ఇష్టపడలేదు, భయపడిపోతున్నారు. భారతదేశంలో ఎయిడ్స్ అత్యధికంగా విస్తరిస్తుందండి. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే WHO అని ఒక సంస్థ ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని. ఆ సంస్థ సర్వే చేసి ఒక మాట చెప్పింది, 40 సంవత్సరాలకి ఇక భారతదేశంలో పురుషులు కనపడే అవకాశం లేదంట. పురుషులు అనేటువంటి వారిని ఇక 40 సంవత్సరాల సమయం వచ్చేటప్పటికి కనబడరంట. ఎటువంటి దేశాన్ని మనం చూడబోతున్నాం? పురుషులు లేని భారతదేశాన్న, ఎయిడ్స్ వ్యాధి కలిగిన భారతదేశాన్న, తెలియని వాటిని ఆరాధిస్తున్న భారతదేశాన్న మనం చూడబోతుంది. బ్రదర్, నాకు ఒక ప్రతిజ్ఞ గుర్తుకొస్తుంది. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతిజ్ఞ చేస్తాం ప్రతిరోజు క్లాస్కి వెళ్ళబోయే ముందు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఆ తర్వాత ఒక మాట ఉంది, మీరు చెప్పగలరా, నేను భారతదేశాన్ని, ఐ లవ్ ఇండియా అని ఎట్లా చెప్పగలను? సిగ్గుపడాలి మనం ఆ మాట చెప్పడానికి. భారతీయులను మనం ప్రేమిస్తే కాలిపోతున్న భారతీయులకి ప్రభుని గురించి చెప్తాం. నువ్వు ఎవరికి యేసును పరిచయం చేయకుండా భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నానంటే దొంగ ప్రమాణమే కదా బ్రదర్, అది అబ్బా ఎంత దుఃఖం. నీ ప్రతిజ్ఞలు నీ గుర్తు రావట్లేదు ఈ రాత్రి. సమరయ స్త్రీ తన కొండ విడిచిపెట్టి గ్రామంలోనికి వెళితే అనేకులను ప్రభు కొరకు సంపాదించింది. ఒక స్త్రీ అండి, ఆఫ్టర్ ఒక స్త్రీ చేసిన పని మీరు చేయలేరు బ్రదర్, మీరు చేయలేరా? ఒక స్త్రీ చేసింది కదండి. రోషన్ లేదమ్మన్నారా, అలా పౌరుషం కలగట్లా, ఏమన్నా అంత సచ్చుపడిపోయినామన్నారా? అలా దేవుని కొరకు ఆ ఉక్రోషం, ఆత్మ ప్రేరేపణ, దేవుని కొరకు ఆత్మలో ఆ ప్రభు కొరకు అనేటువంటి భారం నీ గుండెలో లేదా? వెలింకేరి ఒక ప్రార్థన చేశాడు భారతదేశ పటాన్ని దగ్గర పెట్టుకుని, అయ్యా 33 కోట్ల దేవతలను ఆరాధిస్తున్నారు భారతీయులు, నన్ను పంపించాయ్యా, నేను వెళ్తాను, నేనున్నాను, నువ్వు చెప్తావా అలాగా. ఆయన ఇండియాకు వచ్చి 40 భాషల్లో దాదాపుగా బైబిల్ తర్జుమా చేశాడు. మొట్టమొదటి యూనివర్సిటీని ప్రవేశపెట్టాడు. వార్తాపత్రికను కనుగొన్నాడు. 5 అడుగులే ఉంటాడంటండి, చాలా పొట్టి ఆయన విలింకేరి. పాత చెప్పులు కుట్టుకొని బాగు చేసుకుని ఒక విలింకేరి. అంత గొప్ప పని చేస్తే నువ్వు చేయలేవా? అటువంటి ఆత్మ నడిపింపు ఈ రాత్రి నీకు లేదా? ప్రభుని కలిగి ఉండు, ఆ ప్రభుని అనేకులకు పంచు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడిన వారు తల వంచి కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నిన్ను విడిచి వెళ్ళిపోయి నేనేం సాధించాను పరీక్షించుకో. తండ్రితో సంబంధాన్ని తెంపుకున్నావు, దూరదేశానికి పోయి దుర్వ్యాపారం చేశావు. నీతో పాటు నీ అన్న కూడా చెడిపోయాడంట. పాపం నీతోనే అంతరించిపోదు, అది అనేకులకు విస్తరిస్తుంది, అనేకులను చెరిపేస్తుంది జీవితాలని. దుర్వ్యాపారం చేశాడు, వేశ్యలతో సంగతి చేశాడు, చివరికి ఏమీ లేని వాడుగా మిగిలిపోయాడండి. ఉద్యోగ వేటలో ముందు కొనసాగుతున్నాడు. సహోదరుడా, సహోదరి, అంతా పోగొట్టుకున్నావా? ఏమీ లేని దరిద్రుడుగా, దరిద్రురాలుగా మిగిలేవా? నువ్వు అలాగుండుట ఆయనకి ఇష్టం లేదండి. నువ్వు అలాగుండుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఈ రాత్రి ప్రత్యేకమైన కోణంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆయన దరిద్రులుగా ఆయన పిల్లలు ఉండడానికి ఇష్టం లేదండి. వీలు లేదు, ఇంకా త్రాగుండానే జీవిస్తావా? వ్యసనాల్లోనే ఇంకా బ్రతుకుతావా? ఎందుకు సహోదరుడా ఈ జీవితం? శ్రేష్టమైన జీవితం ప్రభు నీకు ఇస్తే దేని కొరకు ఖర్చు పెట్టావు? దుర్వ్యాపారానికి, వేశ సాంగత్యానికి. ఏం మిగిలింది? ఏమి లేదు, శూన్యమే. నీ జీవితం అంతం చూసుకున్నప్పుడు అక్కడ దుఃఖం మిగిలిపోద్ది నీకు. అలా ఏడ్చుటకు నీకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేక ప్రభు ఈ రాత్రి సభకు నేను తీసుకుని వచ్చాడు. ప్రేమైన దేవుని పిల్లరా, పందులు గాయడానికి పొలంలోకి వెళ్ళాడు, పరాయి పంటను చేరాడు. పందులు తినే పొట్టు తినబోయాడు, కానీ ఎవడను ఏమి అతనికి ఇవ్వలేదు. శూన్యమే, 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 అంత శూన్యమే. ఎడు చూసినా ఎడహర్లే, ఎండిపోయినా ఎండమవులే. ప్రిల్లరా, ఎక్కడ ఏమీ లేదు. అప్పుడు అనుకుంటున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తానని. ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటి? ఈ రాత్రి ఈ కోట నుంచి విడిచి ఇంటికి వెళ్తావా? లేకపోతే నీ పాపం కుండా సిలువు దగ్గర విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్తావా? వచ్చిన స్థితిలో ఇంటికి వెళ్ళిపోతావా? ప్రభువును కలుసుకుని వెళ్తావా? ప్రభు నిన్ను కలుసుకోవాలని వచ్చాడు. నువ్వు ఆయన కలుసుకున్నావా? కలుసుకున్నావా? నీవు నీ కొరకు వేచి ఉండండి. హృదయం అనే తలుపు దగ్గర నీ కొరకు చూస్తున్నాడు ఆయన. నిన్ను చేర్చుకుంటావేమోనని. నీ ఒక్కడి ద్వారా దేవుడు అద్భుతం చేయాలని కోరుకుంటాడండి. లెగుస్తావా? నీ ఉన్న స్థానంలో నుంచి నువ్వు లెగిస్తే అనేకులకు ప్రయోజకుడు అవుతావు సహోదరుడా. నువ్వు లెగిస్తే అనేకులకు ప్రయోజకురాలు అవుతావు సహోదరి. అయితే ఒకటే, నువ్వు లెగలేకపోతున్నావు. అక్కడి నుంచి లెగిస్తే ఏమవుతావు అనుకుంటున్నావు? లేదు, ప్రభు తన హస్తముల్లో నిన్ను పదిలపరచబోతున్నాడు. ఒక ప్రవచనార్థకమైనటువంటి విషయాన్ని రాత్రిని ఎదుటించబోతున్నాడు ఆయన. నీ పాత మిత్రులు, నీ పందులు, నీ యజమాని ఏం చేయలేదు. నీ వేశ్యలు, నీతో తిరిగినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎవరు ఆపలేరు. నువ్వు ప్రభు దగ్గరకు వస్తే అవన్నీ తెగిపోతాయి బ్రిగారు. అవన్నీ ఏమి చేయలేవు. నువ్వు వాటి గురించి ఆలోచిస్తున్నావు, కానీ అద్వితీయమైన దేవుని శక్తి గురించి ఆలోచిస్తున్నావా సోదరి? అద్వితీయమైన దేవుని శక్తి గురించి ఆలోచిస్తున్నావా? ప్రార్థన చేసుకోబోతున్నావు. ఏ నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్తావు? మళ్ళీ రేపు చూస్తాను అనుకోవద్దు, రేపు వింటాను అనుకోవద్దు, రేపు అని వాయిదా వేయద్దు. ప్రభువుని కలిగి వెళ్ళమ్మా, ప్రభువుని కలిగి వెళ్ళు సోదరుడా. ప్రార్థన చేయడం మా వంతు, ప్రకటించడం మా బాధ్యత. అయితే స్థిరపరిచేది ప్రభు మాత్రమే. అయితే నిర్ణయం తీసుకోవడది నీ చేతిలో ఉంది. అలాంటి త్రాగుబోతుగానే వెళ్ళిపోతావా? పాపములోనే వెళ్ళిపోతావా? పరీక్షించుకో. ఈ రాత్రి యేసుని మీ హృదయాల్లో చేర్చుకోవడానికి ఇష్టపడినవారు మీ కుడిహస్తాల పైకెత్తి చూపించండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కుడిహస్తాల పైకెత్తి చూపించండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మా పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీకు స్తోత్రం. ఈ రాత్రి మాకు ఇచ్చిన గొప్ప తరుణం భాగ్యం కొరకు వందనాలు నాయన. ఎందరో నీ పిల్లలు ఈ రాత్రి చేతులు తీర్మానించుకున్నారు. తీర్మానం తీసుకున్నటువంటి వారిని మీరు స్థిరపరచండి, కడవరకు సాక్షులుగా మీరు చేయండి. ఇంకా అనేకులు తీర్మానం లేకుండానే ఉన్నారు, మరొక గొప్ప అవకాశం వారికి కల్పించిన ఆయన. మా భారతీయులు ఎవరిని మీరు నరకంలో చూడకూడదు ప్రభు. కాలిపోయే అగ్ని ఉండడానికి వారి వారసులు కావు. మీ రక్తం వారి జీవితంలో వృధా కాకూడదు నాయన. నీ ప్రేమ విలువ వారికి తెలియలేదు బాబు, మన్నించండి. నెహెమ్యా తన ప్రజల పాపాన్ని ఒప్పుకున్నట్టుగా నేను కూడా అలాగ ప్రజల దోషాన్ని ఒప్పుకొని ప్రార్థించడానికి సహాయం చేయండి దేవా. రేపటి దిన సభలో ప్రత్యేకమైనటువంటి మీ ఆత్మచేత నింపి నడిపించండి. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డ కొరకాయ మీకు స్తోత్రం, వచ్చిన ప్రతి ఆత్మ కొరకాయ మీకు వందనాలు. ఈ దేశంలో ప్రభువును చాటాలనే భారం మీరికి ఇవ్వండి. నాకును మాకును మీరు దయచేయండి ఆ భారమును. మా హృదయాల్లో ఆత్మల భారం పెట్టండి, అప్పుడు పాప భారం ఉండదు నాయన. సులువు భారం పెట్టండి, స్వార్థ భారం పెట్టండి. మా దేశాన్ని మీ కొరకు పట్టుకోవాలని ఆ గొప్ప గురిని మాకు ఇవ్వండి. సమస్తమైన దురాత్మల కార్యశక్తులు క్రియలు చేస్తున్న బంధించండి అనిపిస్తాం. ఎత్తబడి చేతులు మరొకసారి మీ చేతులు సమర్పించుకుంటాం. యేసునామములు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని దీవిన కుమారుని కృప పరిశుద్ధాత్మని కనిన సాహసం ఇప్పుడు నెల నిఘాల పర్యంతం ప్రభు రాకడ పర్యంతం మనందరికీ తోడే నడిపించిన దాకా, ఆమేన్. ప్రిల్లరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రభువుని మీరు కలుసుకోవాలి. ఆయన మన దేవుడు మాట్లాడే దేవుడు, ఖచ్చితంగా ఆయన మీతో మాట్లాడతారు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయండి గాక.